नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिः ओम्। परमेश्वरस्वरूपेण सभके नमस्कार। ఈనాడు మనం భాగవతంలో ఉన్నటువంటి నవమస్కంధంలోంచి అంబరీషోపాఖ్యానాన్ని మీకు విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా అంబరీషోపాఖ్యానం అనేటప్పటికీ మనందరికీ జ్ఞాపకం వచ్చేది కార్తీక పురాణము అని, ఆ కార్తీక మాసంలో చదువుతూ ఉంటారు. కానీ దాన్ని ఎక్కడా కూడా అష్టాదశ మహాపురాణాల్లో ఎక్కడా చెప్పలేదు, ఉపపురాణాల్లో చెప్పలేదు. కానీ అది భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని, భక్తిని ప్రేరేపించేటటువంటి కొన్ని విషయాలతో కూడి ఉన్న విషయం యథార్థం. అందుచేత అదేదో తక్కువనో లేకపోతే దాన్ని పక్కన పెట్టేయమనో దాని గురించి నేను చిన్న చేసి మాట్లాడడానికి ఏం ప్రయత్నం చేయట్లేదు. అందులో ఈ అంబరీషోపాఖ్యానం గురించి వివరణ జరుగుతూ ఉంటుంది. అందుచేత మీ అందరికీ అంబరీషోపాఖ్యానం సుపరిచితమే. కానీ మనకి తెలుసున్న అంబరీషోపాఖ్యానాన్ని వ్యాసభగవానుడు ప్రతిపాదన చేసిన, దాన్ని పోతనగారు అద్భుతంగా ఆంధ్రీకరించిన, అందులో మనం తెలుసుకోవలసినటువంటి విషయాలు అనేక ఉంటాయి. ఒకనొకొకప్పుడు ఎప్పుడో అంబరీషుడు ఏకాదశి వ్రతాన్ని చేశాడు లేదా ద్వాదశి వ్రతాన్ని చేశాడు. దుర్వాసు మహర్షి అక్కడికి వచ్చారు. దూర్వాసుడు అంటుంటారు. ఆ దూకి దీర్ఘమిచ్చి మాట్లాడకూడదు, దుర్వాసో మహర్షి. అందుకని దుర్వాసో మహర్షి అక్కడికి వచ్చారు, క్రోధాన్ని పూనేరు, శపించబోయారు, సుదర్శన చక్రం అడ్డు వచ్చింది, ఆయన అన్ని లోకములకు పరిగెత్తారు. ఏంటంటే అంత అవివేకి దుర్వాసో మహర్షి అయితే ఇంకా ఆయన మహర్షి అనబడేటటువంటి శబ్దము ఆయన పట్ల ఎలా ప్రయోగిస్తాం అసలు? మహర్షి శబ్దముతలం స్వార్జితై కర్మభిశుభై అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. అంత గొప్ప శబ్దం కదా మహర్షి అన్న శబ్దం. ఒక మహర్షి అయినటువంటి దుర్వాసుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే లోకాలన్నీ తిరిగి నన్ను కాపాడండి అని పరిగెడుతూ ఉండడమా? ఆఖరికి శ్రీ మహావిష్ణువు యొక్క పాదముల మీద పడితే అబ్బే నా వల్ల కూడా కుదరదయా, నువ్వు వెళ్ళి అంబరీషుడు కాళ్ళు పట్టుకో అంటే వచ్చి అంబరీషుడి కాళ్ళ మీద పడ్డమా? అంటే నేను అంబరీషుడిని తక్కువ చేసి మాట్లాడటం లేదు, ఆయన మహాభక్తుడు. అంతేనా ఈ కథ? లేకపోతే ఇందులో మనం ఇవాళ తెలుసుకోవలసినటువంటి విషయం ఏదైనా ఉందా? ఎప్పుడో జరిగిపోయి భూతకాలంలో జరిగిన ఒక కథ అది అనుకోండి, అయినా మనకేం దోషం లేదు. ఎందుచేతనంటే భాగవతాన్ని చదువుకోండని వ్రాయండని అమాయకుడయ్యో తెలివి తక్కువడయ్యో వ్యాసుడు రాయలేదు, పోతనగారు ఆంధ్రీకరించలేదు. అది కేవలము కథ అయి ఉండొచ్చు, అయినా కూడా మీ జీవితాన్ని ఉద్ధరించగలిగిన శక్తి దానికి ఉంది. భారతీయ వాంగ్మయానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? చాలా జటిలమైనటువంటి వేదాంత విషయాన్ని కేవల వేదాంతంగా చెప్పరు. కేవల వేదాంతంగా చెప్పాలి అంటే దానికి అర్హులైన వాళ్ళు మాత్రమే సభలో కూర్చుని ఉండి ఉండాలి. ఎందుచేత అంటే కేవల వేదాంతం మాట్లాడితే అందుకోగలిగిన శక్తి అందరికీ ఉండదు. కాబట్టి దాన్ని కథ ఎందు చొప్పిస్తారు, జరిగిన ఒక విషయాన్ని కలుపుతారు, కలిపి అందులో అద్భుతమైనటువంటి స్థితిలో వేదాంతాన్ని ఆవిష్కరిస్తారు. మీ జీవితాన్ని మీరు ఎలా గడుపుకోవాలో ప్రత్యక్షంగా చెప్పరు, నువ్విలా ఉండని చెప్పరు, ఆయన అలా ఉన్నాడని చెప్తారు, ఉండి ఆయన ఏం పొందాడో చెప్తారు. కాబట్టి నువ్వు అలా పొందాలనుకుంటే అలా ఉండు అంతే. ఇక నువ్వు ఇలా ఉండు అని చెప్పవలసిన అవసరం ఏముంది? నువ్వు ఇలా ఉండు అని చెప్పవలసిన అవసరం ఉంటే ఆధ్యాత్మిక సభకి వాడు అసలు రానేవాడు. ఈశ్వరానుగ్రహం ఉంది కాబట్టే, ఏదో తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడు కాబట్టే, తన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి అని అనుకుంటున్నాడు కాబట్టే ఈ సభకి వచ్చి ఇంత ఇరుక్కుని 2 గంటలు కూర్చుని అందులో ఏదో ప్రయోజనం ఉంది, మా జీవితాన్ని మేము దిద్దుకోగలం అన్న ఆశతో కదా వచ్చి కూర్చున్నాడు. అంటే ఇలా వచ్చి కూర్చున్నాడంటే, అందుకే భాగవతం విన్నాడంటే కొన్ని కోట్ల జన్మల తర్వాత వింటున్నాడని గుర్తుపెట్టుకో అన్నారు. ఏ ఒక్క కథ, ఏ ఒక్క అంశమైనా మీ జీవితంలో ఒక గొప్ప మలుపుని తీసుకురావచ్చు. ప్రతి కథ అలాగే ఉంటుంది. కర్దమ ప్రజాపతి దేవహూతి దగ్గర నుంచి ఏ కథలో చూసినా మీ జీవితాన్ని మార్చగలిగినటువంటి ఒక్కొక్క కోణాన్ని స్పృశిస్తూ ఉంటాడు వ్యాసుడు. అందుకని అంబరీషోపాఖ్యానం ఒక మహాద్భుతమైనటువంటి విషయం. మీరు ఆ కోణంలో దాన్ని ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నాన్ని ప్రారంభం చెయ్యండి. ఆ అంబరీషోపాఖ్యానాన్ని ప్రారంభం చేసి నాభాగుని కుమారుడు, నాభాగుడు అనేటటువంటి చక్రవర్తి సామాన్యుడు కాడు, ఆయన చాలా గొప్ప రాజు. అటువంటి నాభాగుని యొక్క కుమారుడు ప్రహ్లాద్, ఈ అంబరీషుడు. నాభాగుని గొప్పతనం ఏమిటి అన్నది మధ్యలో ఎక్కడైనా కలిపే ప్రయత్నం చేస్తాను. అయితే ఈయన ఎంత సామ్రాజ్యాన్ని సంపాదించాడని కానీ, పృథుమహారాజు గారిలాగా పరిపాలించడం కోసం నగరాలుగా గ్రామాలుగా ఎలా విడగొట్టాడని కానీ, లేకపోతే ఏదో ప్రహ్లాదుళ్ళ అమిత భక్తితో ఎలా ఉన్నాడని కానీ, లేకపోతే సంసారాన్ని పరిత్యజించడంలో ఋషభుడిలా ఎలా ప్రవర్తించాడని కానీ వ్యాసుడు మాట్లాడలేదు, పోతన గారు మాట్లాడలేదు. చాలా చిత్రమైన మాటలు కొన్ని అంబరీషుడి గురించి మాట్లాడారు. ఇవి మనం జీవితంలో చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయాలు. అంబరీషుడికి వివాహం పూర్వం కాకముందు నుంచి, బ్రహ్మచారిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయనకి సహజముగా కొన్ని గుణములు అలవాటు పడ్డాయి. అవి ఎటువంటి గుణములు అంటే, సీసపద్యాన్ని మార్చి అదే భావాన్ని ఆవిష్కరించడంలో పోతనగారు దిట్ట. ప్రాణేశ నీమంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా అంటారు రుక్మిణీ కళ్యాణంలో. కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జింహ జింహ అంటారు. అదే మాట మార్చి వ్యతిరిక్తంగా చెప్పవలసి వస్తే అలా ఉండలేకపోతే అంటే, కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రిగాక అంటారు. ఇవాళ ఈ పద్యాన్ని మీరు వినేటప్పుడు కేవలం ఇది అంబరీషుడి జీవితం అని మీరు వినకండి, ఇది ఒక సిలబస్ అని మీరు తీసుకోండి ఒక్కసారి. ఓహో, మనిషి పుట్టిన తరువాత ఈ అలవాటు ఏర్పరచుకోవలసి ఉంటుంది. మీరు ఒక 10th class పాస్ అయ్యారు అని సర్టిఫికెట్ మీకు ఇవ్వాలంటే ఒక సిలబస్ ప్రిస్క్రైబ్ చేస్తుంది ఆ బోర్డు. ప్రిస్క్రైబ్ చేసి నువ్వు ఇది బాగా చదువుకుంటే మేము ఇందులో ఎక్కడి నుంచైనా ప్రశ్న ఇస్తాం, ఆ ప్రశ్నకి నువ్వు జవాబు చెప్పగలిగితే నువ్వు ఎస్ఎస్సి పాస్ అయిపోయినట్టు నీకు సర్టిఫికెట్ ఇస్తూ ఉంటుంది. ఆ సిలబస్ చదువుకుంటే చాలు. నేను ఆ సిలబస్ చదవలేదు కానండి, మొత్తం నాటకాలన్నీ చదివేశాను, సంస్కృత నాటకాలు, అలంకారాలన్నీ చదువుకున్నాను, వ్యాకరణం అంతా చదువుకున్నాను, నేను 10th పాస్ అయినట్టు చెప్పరా అంటే చెప్పరు. వాళ్ళు ఇచ్చిన సిలబస్ నువ్వు చదవాలి. అంబరీషుడికి చెప్తున్న సిలబస్ మనందరికీ వర్తించేటటువంటి సిలబస్. ఆయన ఏది పాటించాడో అది మనం పాటించవలసినది. అందుకే భాగవతంలో అంబరీషోపాఖ్యానం లాంటి ఆఖ్యానం చాలా అరుదు. ఎందుకో తెలుసా అండి? నేను ఒక్క విషయాన్ని మీకు మనవి చేస్తాను. బ్రాహ్మణ శాపాన్ని తప్పించుకున్నటువంటి కథ ఒకదాన్ని నాకు తీసి చూపించండి. చాలా కష్టం, చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకనంటే బ్రాహ్మణ శాపము అంటే బ్రహ్మమును గూర్చి తపస్సు చేసి 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 తన ప్రమేయం లేకుండా తపస్సు శక్తిగా పరిణమించినటువంటి వాడు, ఇంతటి శక్తి కలిగినటువంటి వాడు క్రోధమునకు వశుడైపోయి గభాలన శపించాడనుకోండి, ఆ శాపం నుంచి తప్పించుకున్నవాడు లేడు. ఈ తప్పించుకోలేకపోవడం అన్నది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంటే శ్రీమన్నారాయణుడి వరకు ఉంది. భృగు మహర్షి యొక్క భార్య ఇచ్చిన శాపానికి పరమేశ్వరుడంతటి వాడు అవతారములను స్వీకరించవలసి వచ్చింది. అది ఇందులో అంతర్గతం కాదు, దేవీ భాగవతంలో వస్తుంది. కాబట్టి తపస్సు చెయ్యడం ఎంత గొప్పదో, అంత తపస్సు చేసిన వాడికి పక్కన క్రోధం ఉండడము అంత భయంకరమైన విషయం. అన్నిటికన్నా ప్రపంచంలో ప్రమాదకరమైన వ్యక్తి ఎవరు అని అడిగారనుకోండి, మీరు అంబరీషోపాఖ్యానంలోంచి ఒక విషయం తెలుసుకోవాలి. చాలా గొప్ప అధికారం ఉండి చటుక్కున కోపం వచ్చే స్వభావం ఉన్నవాడు ప్రపంచమునందు ప్రమాదకరమైన వ్యక్తి. ఆ తర్వాత ఎన్ని మాటలు నాలుగు ఖర్చుకుని ఏం ప్రయోజనం చెప్పండి. ఆయన చూస్తే గొప్ప అధికారి, ఇలా పెన్ పెట్టాడా ఒకటి జీవితాన్ని శాసించగలడు. తర్వాత పశ్చాత్తాప పడతాడా లేదా మీరు వదిలిపెట్టండి, కానీ అపారమైన కోపిష్టి, దేనికైనా కోపం వచ్చేస్తుంది ఆయనకి. ఇప్పుడు ఆయన సీట్లో కూర్చున్నాడు, ఇప్పుడు ఆయన పెన్ పెట్టాడనుకోండి, ఉపకారమైనా జరగచ్చు అపకారమైనా జరగచ్చు, కానీ ఏ రోజు ఉపకారం జరుగుతుందనో అపకారం లేకుండా ఉంటుందనో మీరు ఊహించలేరు. అపారమైన అధికారము వయస్సు కొంత వచ్చే వరకు మాత్రమే ఉండేటటువంటి వ్యక్తి పక్కన ఉన్న క్రోధమే అంత ప్రమాదకరమైతే, అనుష్ఠాన బలం చేత తపస్సు చేత విశేషమైన శక్తులు పొందినటువంటి బ్రాహ్మణుడే కావచ్చు, బ్రహ్మజ్ఞాని కావచ్చు, క్రోధమును విడిచిపెట్టలేకపోతే అంటే ఎక్కడి నుంచి వస్తుంది కోపం అంటే, శంకర భగవత్పాదులు అంటారు, కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. వీళ్ళు బయట నుంచి రారు, ఇక్కడే కూర్చుంటారు. ఎప్పుడు తలెత్తుతాడు మీకు కూడా తెలియదు. తలెత్తాడు అనుకోండి, మిమ్మల్ని వశుణ్ణి చేసుకుంటాడు. కోపానికి ఒక లక్షణం ఉంటుంది, కోపము చేత ప్రయోజనమును సాధించవచ్చు. కోపమును నటించడం వరకు మాత్రమే పనికి రావాలి. కోపం వచ్చినట్టుగా తను గట్టిగా మాట్లాడగలగాలి, కోపం వచ్చినట్టుగా కన్నెర్ర చేయగలగాలి, కోపం వచ్చినట్టే అవతలవాడు భయపడాలి, కోపమునకు తాను వశుడు కాకూడదు. అలా ఉండడం ఎంత కష్టం అండి, అది చాలా కష్టం. అలా ఎప్పుడు ఉండగలరు మీరు? లోపల నుంచి వస్తున్న కోపాన్ని మీరు పరిశీలించగలగడం మీకు అలవాటైతేనే అది అలవాటు అవుతుంది, లేకపోతే అది అలవాటు అవ్వదు. అందుకే వాల్మీకి మహర్షి అమాయకుడే ఈ మాట చెప్పలేదు రాముడి గురించి, కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చ కోయుక్త సర్వభూతేషు కోహిత విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో. కోపాన్ని గెలిచినవాడు జితక్రోధో, కానీ కశ్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగి. కోపం తెచ్చి పెట్టుకున్నంత మాత్రం చేత దేవదానవులు భయపడతారో అటువంటి వాడెవరని అడిగాడు. కాబట్టి అలా ఉన్న కోపం లోకాన్ని రక్షించడానికి ఉపకరణమవుతుంది. అధికారి కోపం లేకుండా ఉండకూడదు, కోపం తెచ్చి పెట్టుకున్నట్టు ఉండాలి, మాట్లాడడం అలా ఉండాలి. తప్పు జరిగితే ఆయన మాట్లాడే మాటలు వ్యగ్రతతో ఉండకూడదు, కానీ ఒక్క మాట మాట్లాడితే ఆ మాట అవతలవాణ్ణి మార్చగలిగినదై ఉండాలి. ఎడ్విన్ బి ఫిలిప్పో అంటాడు పర్సనల్ మేనేజ్మెంట్లో, ఎన్ ఆఫీసర్ షుడ్ నాట్ ఓన్లీ హ్యావ్ ది పవర్ ఆఫ్ అడ్మినిస్టరింగ్ ది సబ్జెక్ట్స్ దట్ హ్యావ్ బీన్ కెప్ట్ అండర్ హిస్ కంట్రోల్, హీ షుడ్ ఆల్సో ఈక్వల్లీ హ్యావ్ ద కెపాసిటీ టు కౌన్సిల్ ది సబ్జెక్ట్స్ అండర్ హిమ్, అండ్ హీ షుడ్ బి ఏబుల్ టు సింక్రొనైజ్ ది ఆబ్జెక్టివ్ గోల్స్ అండ్ పర్సనల్ గోల్స్ అంటాడు. ఎంత గొప్ప మాట చూడండి, వ్యక్తి యొక్క లక్ష్యములను సంస్థ యొక్క లక్ష్యములను సమన్వయం చేసి అవసరమైన చోట కోపము నటించి తన కింద ఉన్నటువంటి వారికి సలహా ఇచ్చి వారి వ్యక్తిగత జీవితంలో ఉన్న ఇబ్బంది తెలుసుకుని తన సలహాతో తెచ్చిపెట్టుకున్న కోపంతో వాళ్ళ ప్రవర్తనని చక్కదిద్ది సమర్థతతో తానున్నది కుర్చీలో ఎందుకు, తాను ఏ సంస్థ కొరకు అధికారిగా ఉన్నాడో సంస్థ ప్రయోజనాన్ని సాధించగలగాలి వ్యక్తి దగ్గర నుంచి. అలా పనిని రాబట్టగలిగినటువంటి సమర్థత ఉన్నవాడెవడో ఈజ్ కాల్డ్ ది ఏబుల్ పర్సనల్ మేనేజర్, అండ్ మేనేజర్స్ ఆర్ బోరన్ అండ్ సెల్డమ్ దే ఆర్ మేడ్ అన్నాడు అంత పెద్ద రచయిత కూడా. అందుకే ఆ మేనేజర్స్ అన్నవాళ్ళు పుడతారు సహజంగా, తప్ప అప్పుడప్పుడు తయారు చేయబడతారు. అందరూ క్వాలిఫికేషన్ వల్ల మేనేజర్స్ కాలేరు, ఎక్కడో తయారవుతారు. అందుకే మేనేజర్ కావాలంటే రామాయణం చదువుకున్నవాడే ఎఫెక్టివ్ మేనేజర్ కాగలడు నా దృష్టిలో. సరే, నేను ఈ విషయాన్ని మీకు ఇంతకీ ఎందుకు మనవి చేశాను అంటే, నేను సందర్భం లేకుండా ఈ విషయం ప్రస్తావన చేయలేదు. క్రోధము అన్నది, కోపము అన్నది ఏ స్థితికి తీసుకెడుతుందో మీకు చెప్పడం కోసం ఒక ప్రయత్నం చేశాను. ఇటువంటి ఒక తపస్వి శాపాన్నిస్తే లేదా వ్యగ్రతతో ప్రవర్తిస్తే దాన్ని తప్పుకున్నవాడు మనకి కనపడడు. అలా తప్పుకున్నవాడెవరైనా ఉంటే ఈ సృష్టిలో నాకు తెలిసినంత వరకు అంబరీషుడు. ఇది ఈ చరిత్రకున్న గొప్పతనం. అలా తప్పుకోగలగడం అన్నది సాధ్యం అవుతుందా? అయింది. అంటే ఈయనెంత తపస్సు చేశాడో ఆయనంత తపస్సు చేశాడా పోని, ఎందుకంటే ఒక సందర్భంలో జరిగింది అలాగా, శపించలేదు కానీ విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షి మీదకి అస్త్రాలు ప్రయోగించేశాడు. ఆయన ఈ మాత్రం దానికి లేచి నేను యుద్ధం చేయడం ఏమిటి చికాక్గా ఉంటుందని చెప్పి బ్రహ్మదండాన్ని ఇలా ఎదురుగుండా పట్టుకున్నాడు. పట్టుకుంటే ఆయన వేసిన అస్త్రాలన్నింటినీ ఇది గ్రసించింది అన్నారు వాల్మీకి మహర్షి. అప్పుడు ఆయనకి చాలా బాధ కలిగింది మనస్సులో, కలిగి మళ్ళీ వెళ్ళి మళ్ళీ తపస్సు చేశాడు. అందుచేత విశ్వామిత్రుడు వేసినటువంటి అస్త్రములను వశిష్ఠుడు గ్రసించగలిగాడు బ్రహ్మదండంతో, తప్ప బ్రాహ్మణ శాపమును తప్పుకున్నవాడు కానీ శపించినవాడు పరిగెత్తవలసిన రోజు కానీ మీరు మనం కథల్లో ఎక్కడ వినలేదు ఇప్పటివరకు. అలా చేయడానికి పోని ఈయన కూడా ఏమైనా తపస్సు చేశాడా అండి? అంబరీషుడు కూడా చాలా గొప్ప తపస్సు చేసి మహర్షిని దాటిన వాడైపోని బ్రహ్మర్షి ఏమైనా అయ్యాడా? అలా కాకుండా మరి ఎలా తప్పుకున్నాడు? ఈ కోణంలో మీరు పరిశీలన చేయండి, ఇప్పుడు మీకు గృహస్థాశ్రమం ఎంత గొప్పదో అర్థం అవుతుంది. ఇప్పుడు మీరున్న ఆశ్రమం మీరు అలా తయారు కాగలిగిన ఆశ్రమం. ఆ ప్రయోజనాన్ని మీరు సాధించలేకపోతే, అది చెప్పలేకపోతే పురాణం అనవసరమైపోతుంది. అప్పుడు ఆ కోణంలో మీరు అంబరీషోపాఖ్యానాన్ని ఇప్పుడు ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అంబరీషుడు గురించి పోతన గారు అంటారు, చిత్తంబు మధురిపు శ్రీపాదముల యంద పలుకులు హరిగుణ పఠనమంద, కరములు విష్ణు మందిర మార్జనములంద, చెవులు మాధవ కథాశ్రవణమంద, చూపులు గోవింద రూపవీక్షణమంద, శిరము కేశవ నమస్కృతులయంద, పదములీశ్వర గేహ పరిసర్పణములంద, కామంబు చక్రి కైంకర్యమంద, సంగమచ్యుత జనతను సంగమంద, ఘ్రాణమసురారి భక్తాంఘ్రికమలమంద, రసన తులసీదళములంద, రతులు పుణ్యసంగతులయంద, ఆ రాజచంద్రమునకు. ఎటువంటి స్థితిని అంబరీషుడు పొందగలిగాడు? చాలామంది మన మనస్సు చాలా ఖేదంగా ఉందండి, మనస్సు శాంతి లేదు, మనస్సు శాంతి లేదు అని ఒక మాట అంటుంటారు. శాంతి లేని మనస్సుతో కూడుకున్నవాడు ఎక్కడుంటాడో వాడు ఇతరులకు కూడా అశాంతిని పంచిపెడతాడు. తాను ప్రశాంతంగా హాయిగా ఎప్పుడు ఉండగలడు అంటే ఆయన చేస్తున్న తపస్సు ఇది. దుర్వాసో మహర్షి చేస్తున్న తపస్సు వేరు, హిమాలయ పర్వతాల మీద కూర్చుని తపస్సు చేశాడు ఆయన. ఈయన చేస్తున్నాడు తపస్సు, ఎటువంటి తపస్సు? చిత్రమైన తపస్సు. చిత్తంబు మధురిపు శ్రీపాదముల యంద, ఆయన మనస్సు ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క పాదముల యందు ఉండును. ఈ మాట మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. అసలు భక్తికంతటికీ మొదలెక్కడా? ఇక్కడే. అసలు మీ మనస్సు ఎల్లక్కడ చేరితే కదండి భగవంతుడి గురించి భక్తి అన్నది ఏర్పడడం. ఇప్పుడు నా కొడుకు అంటే నాకు ఎంతో ప్రీతి, వాడు ఎక్కడో ఉన్నాడు పాండిచేరిలో చదువుకుంటూ, అయినా నేను రోజూ నాలుగు మాటలు వండి తలుచుకుంటాను. లేవగానే ఓసారి సంధ్యావందనం చేసుకున్నాక నమస్కారం చేస్తాను, దూరంలో ఉన్నాడు నా బిడ్డని కాపాడు తండ్రి అంటుంటాను. రాత్రి పడుకోబోయే ముందు అయ్యో వీడు ఏం చేస్తున్నాడో, ఏం చదువుకున్నాడో, ఎలా పడుకుంటున్నాడో, ఏం తిన్నాడో ఒకసారి స్మరిస్తాను. నేను ఏదైనా ఒక మధురమైన పదార్థం తింటుంటే అయ్యో పాపం పిల్లవాడికి ఇది ఇష్టం, వాడు తింటలేదు నేను తింటున్నాను అని అనుకుంటాను. ఎందుకు ఇన్ని మాటలు అనుకుంటున్నాను చెప్పండి? నాకు వాడి ఎందు ప్రీతి ఉన్నది కాబట్టి. ప్రీతి మీకు లేకుండా స్మరణము జరగదు. అసలు ముందు ప్రీసపోజిషన్, దాని ఎందు మీకు ప్రీతి కలగడానికి, మీకు స్మరణ కలగడానికి మీకు ఉండవలసినది ఏది? ప్రీతి ఉండాలి ఆ వస్తువు ఎందు. ఆ వస్తువు పట్ల మీకు మక్కువ ఉండాలి, ప్రేమ ఉండాలి, భక్తి ఉండాలి. ఉంటే స్మరిస్తారు. అలా స్మరిస్తే అన్నిటికన్నా గొప్ప భక్తి ఏది? మనస్సు దానిని తగులుకొని ఉండుటయే. అంతే భక్తి అంటే. ఎందుకు అలా తగులుకొని ఉండడము? ప్రయోజనం లేదు. అంతే, మనుష్య జన్మ ఎత్తాను కాబట్టి ఈ సమస్త చరాచర ప్రపంచమును నిర్వహిస్తున్నవాడు వాడు. వాడు తప్ప అసలు అట్టే మాట్లాడితే వేరే వస్తువు లేదు. అందుకని నేను ఎప్పుడూ వాణ్ణి స్మరించకుండా ఉండలేక స్మరిస్తూ ఉంటాను. ఒక చిత్రమైన ప్రశ్న అడుగుతుంటారు కొంతమంది, ఏమండి స్నానం చేసేటప్పుడు ప్రాతస్మరామి చదవచ్చా? ప్రాతస్మరామి అంటే ఏమిటండి? మనస్సుకు సంబంధించింది. నేను మిమ్మల్ని చదవద్దు అన్నాను అనుకోండి, మీరు స్మరించకండి ఈశ్వర పాదాలని. ప్రాతస్మరామిలో మీరు ఏం చేస్తారు? ప్రాతస్మరామి పరమేశ్వర వక్త్ర పద్మం అన్నారు. అది నోటితో చెప్పమన్నది అనర్థం. ప్రాతస్మరామి పరమేశ్వర వక్త్ర పద్మం అంటే ఉదయం నిద్ర లేవగానే మొహం కడుక్కుంటూ నేను ఈశ్వరుడు యొక్క ముఖమును స్మరించినాను. ఇది మీకు చాలా ప్రీతి ఉంది. నేను స్మరించనా స్మరించద్దా అన్న ప్రశ్న మీకు ఎలా వస్తుంది నాకు చెప్పండి? నేను స్మరించద్దండి అన్నాను. మీకు ముందు అసలు మొహం కడుక్కుంటూ గుర్తొచ్చే విషయం ఏమిటో తెలుసా అండి? ధూర్తుడు నన్ను స్మరించద్దన్నాడు, బాబాయ్ మనస్సు అక్కడికే వెళ్ళిపోతుంది, అస్తమానం శివుడే గుర్తొచ్చేస్తున్నాడు అని మరీ వెళ్ళిపోతుంటుంది అక్కడికి. ఇప్పుడు కొత్తగా వెడుతోందని కూడా మీరు గుర్తుపట్టగలుగుతుంటారు. కాబట్టి మనస్సు వెళ్ళి పట్టుకోవడానికి మీరు పూజ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ముందసలు అంబరీషుడు ఏ స్థితిలో ఉన్నాడు అంటే ఆయన చిత్తం ఎప్పుడూ శ్రీ మహావిష్ణువు యొక్క పాదములను పట్టుకొని ఉన్నది. అంటే పరిఢవిల్లిన భక్తి చేత ఉన్నాడు. ఇంత పరిఢవిల్లిపోయిన భక్తి సంసారమునందు ఉండడానికి ప్రతిబంధకమైనదా? అంటే సంసారం వదిలేశాడా వెంటనే మహానుభావుడు అంబరీషుడు అంటే పలుకులు హరి గుణ పఠనమంద, ఏది మాట్లాడినా హరిగుణములను వర్ణన చేస్తుంటాడు. ఈ రెండు ఎలా పొంతన కుదురుతాయండి? సంసారంలో ఉండడము, హరిగుణములను కీర్తించడము, ఈ రెండు ఎలా పొసుగుతాయి అని మీకు అనుమానం రావచ్చు. నేను తరచూ చెప్తుంటాను ఒక ఉదాహరణ. భగవంతుణ్ణి తలుచుకోవాలనేటటువంటి భక్తి లోపల ఉండాలి తప్ప అసలు మీరు తలుచుకోకుండా ఉండడానికి అవకాశం లేదు. ఎందుకో చెప్పనండి. మీరు నిద్రపోయి లేస్తారు. నిద్రపోయి లేవగానే ముందేం చూస్తారు? గడియారం వంక చూస్తాం, ఎంత అయింది టైము అని. ఏదో 6 అయింది, అమ్మ బాబాయ్ 6 అయిపోయింది అని నిద్రలేస్తాం. మీరు ఇప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచన చేయండి, రాత్రి 11 గంటలకు పడుకున్నాను, 6 గంటల వరకు నాకు ఈ దృశ్యమానమైనటువంటి చరాచర జగత్తుతో ఏ సంబంధము లేదు. ఒక శవము ఎలా పడిపోయి ఉండిపోతుందో నేను అలా పడిపోయి ఉన్నాను. ఈ 6 గంటలో 5 గంటల సమయంలో ఈ జగత్తునందు ఏ మార్పులు జరిగాయో, ఏమి జరిగాయో, నా ఇంట్లోకే దొంగొచ్చావునా పట్టుకుపోయాడో కూడా నాకు తెలియదు. కానీ ఏమీ తెలియని స్థితిలో ఉన్నటువంటి నేనని చెబుతున్న ఈ దేహము ఉండాలంటే కొన్ని ఉండాలన్నది మాత్రం నాకు తెలుసు. లోపల జీర్ణం జరుగుతూ ఉండాలి, ఊపిరి పీలుస్తూ ఉండాలి, వదిలిపెడుతూ ఉండాలి. అసలు అది నేను చెయ్యలేదు. కాబట్టి రాత్రి నిద్రపోతున్నప్పుడు వేరొకడెవడో శాసనం చేసి ఊపిరి తీయించి విడిచిపెడుతున్నాడు, పడకడున్నాడు, వాడు లోపల కాపు కాసి ఉన్నాడు. అయ్యయ్యో నిద్రపోయాడండి పాప ఆయన, నిద్రపోవడం వల్ల వచ్చింది ప్రమాదం, గుండె ఆగిపోయిందని ఎవడైనా అంటాడండి? ఎవ్వడండవు. మీరు నిద్రపోవచ్చు కానీ గుండె మాత్రం కొట్టుకుంటూనే ఉంటుంది. మీరు నిద్రపోవచ్చు, ఊపిరితిత్తులు పనిచేస్తాయి, మీరు నిద్రపోవచ్చు, జీర్ణక్రియ జరుగుతూ ఉంటుంది, మీరు నిద్రపోవచ్చు, మీ నాడీమండలం పనిచేస్తూ ఉంటుంది. ఇలా చేస్తోందంటే మీరు చెయ్యనిది చేయిస్తున్నవాడు ఒకడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. వాడు ఏం చేశాడు? 2 ప్రయోజనములు చేశాడు. రాత్రి నాకు ఇరుక లేక పడుకున్నప్పుడు ఈ దేహమునకు ప్రమాదము వాటిల్లకుండా రక్ష చేశాడు. లోపల చెయ్యవలసిన పనులన్నీ వాడు చక్కబెట్టాడు. 2, నిద్రపోవడం ప్రమాదంగా చెయ్యకుండా బడలిపోయినటువంటి నా ఇంద్రియములకు శక్తినిచ్చాడు. జ్ఞానం కోణం పక్కన పెట్టండి, అది సుషుప్తి, బ్రహ్మము, ఈశ్వరుడు, ఇంద్రియాలు పక్కన పెట్టండి కాసేపు, భక్తి కోణంతో ఆలోచించండి. వాడు రాత్రి నిద్రపోతే మిమ్మల్ని ఏం కష్టపెట్టలేదే, వాడు ఏం చేశాడు? హాయిగా మీరు నిద్రపోతే మీ కంటికి మళ్ళీ బలం ఇచ్చేశాడు, చెవికి బలం ఇచ్చేశాడు, ముక్కుకు బలం ఇచ్చేశాడు, నాలుగుకి బలం ఇచ్చేశాడు, లేచి ఉత్సాహంగా మళ్ళీ తిరిగేస్తున్నారు. ఇప్పుడు మీకు ఈశ్వరుణ్ణి స్మరించడానికి మీకు ఏమిటి కష్టం? భగవంతుణ్ణి పూజామందిరంలోకే వెళ్ళి పూజించవలసిన అవసరం లేదని నేను అనను. ప్రారంభమునందు చెయ్యవలసిందే, కానీ స్మరణ భక్తి యందు పూజామందిరం అక్కర్లేకుండా పూజ నడిచిపోతుంది. పైకి లేచి ప్రకటంగా ఏం చెప్పక్కర్లేదు, ఏం ఆశ్చర్యం, ఈశ్వరా 11 గంటలకు పడుకున్నానా, పడుకునేటప్పటికి మాడు నిప్పెడుతోందా అలిసిపోయి, తెల్లవారి లేచేటప్పటికి నిప్పి తగ్గిపోయిందా, ఎంత ఉత్సాహం, కళ్ళల్లో పడిన ధూళికణాలన్నింటినీ పుసులుగా మార్చేసావా, మెత్తగాను మళ్ళీ కంటి మధ్యలో ఉంటే తీసుకోలేనని ఈ చివర ఉన్న కొలుకులోకి తీసుకొచ్చి పెట్టావా, నేను ఇలా అంటే బయటకు వచ్చేసేటట్టు నువ్వే నీటి రూపములో ఉండి నాకు మళ్ళీ ప్రక్షాళన చేసుకోవడానికి అవకాశం ఇచ్చావా, వాయు రూపంలో ఉండి నాకు అందావా, నా ఇంద్రియముల బడలిక తీర్చావా, రాత్రి నేను పడుకుంటే నువ్వు ఊపిరి తీసి నన్ను కాపాడావా, ఈశ్వర నీకు నమస్కారం. ఒక ఉపకారం చేసిన వాడిని స్మరించడానికి మీకు బెంగ ఉండదు కదా, పోని మామూలుగా భక్తిగా ఉండలేమండి. ఒక్క ఉపకారం ఎవడో చేసి పెట్టాడండి, చేసి పెడితే మీరు వాడిని తలుచుకోరు, మీరు వెళ్ళలేకపోయారు, ఆయన స్టేషన్కి వెళ్ళి తిరుపతికి టికెట్లు తెచ్చిపెట్టాడు, మీరేం చేస్తారు? మహానుభావుడు తిరుపతికి టికెట్లు తెచ్చిపెట్టాడండి, వెళ్ళి నేను పెడతానని, వెళ్ళకపోతే మర్నాడు ఆర్ఏసీ వచ్చేసిందిట, ఇబ్బంది పడిపోదాను, పాపం టికెట్లు తెచ్చిపెట్టాడు, టికెట్లు తెచ్చిపెట్టాడని మీరు యాత్రకెళ్ళి వచ్చే వరకు కృతజ్ఞత చెప్తున్నారే, మరి జీవితం ఉన్నన్నాళ్ళు వాడు మీకు ఉపకారం చేస్తున్నాడు? మీరు వాడిని స్మరించి వాడికి కృతజ్ఞత చెప్పడం భక్తే, ఇదే భక్తి, ఈ భక్తియే తపస్సు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంబరీషుడు? ఇలా ఉండడానికి గృహస్థాశ్రమము ఎలా ప్రతిబంధకము నాకు చెప్పండి. ఈ స్మరణమునకు గృహస్థాశ్రమం విరోధం అండి, నాకు ఎలా కుదురుతుంది, మా ఆవిడుంది, మా పిల్లలున్నారు, నేను ఎలా స్మరిస్తాను అని అంటే మీరు ఏం చెప్పాలి? నీ మనస్సు అసలు ఈశ్వరుడు ఎందు కుదురుకోలేదు, అందుకే నిన్న ఆలోచనలు వస్తున్నాయి. లేకపోతే కుదురుకోకపోవడం ఏంటి? నీకు కృతజ్ఞతా లక్షణం ఉంటే ప్రతి క్షణము ఈశ్వరుడే నీకు కనపడుచున్నాడు. కాబట్టి కరములు విష్ణు మందిర మజ్జనములంద, ఇప్పుడు ఈ ఉత్సాహం కలగగానే, కృతజ్ఞత కలగగానే ఏమనిపిస్తుంది? అయ్యయ్యో మనం ముందు స్నానం చేసి మందిరంలోకి వెళ్ళి ఈ లోపల ఉన్నవాడెవడో వాడు సాకారుడైనాడు బయట, లేకపోతే వ్యాసుడు వెర్రివాడై చెప్పాడా ఈశ్వరుడికో మూర్తుందని? సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అని శంకర భగవత్పాదులు చెప్పారు వేదాంత డిండిమంలో.
సగుణ నిర్గుణాసాతు ద్విధాప్రోక్త మనీషుభి సగుణ రాగిభి సేవ్యా నిర్గుణాతుర్ విరాగిభి అని వేదవ్యాసుడు దేవీ భాగవతంలో చెప్పాడు. కాబట్టి ఈశ్వరుడు ఒకనాడు ఒక ఈ కంటితో చూడడానికి వీలైన రూపమును ధరించాడు. అంతటా నిండిన పరమాత్మని మీరు జ్ఞానము చేత ఉపాసన చేయలేరు, భక్తి చేత ఒక మూర్తిని మీరు ఉపాసన చేయగలరు. ఇప్పుడు ఆ మూర్తి కేవలము విగ్రహము కాదది, అంతటా నిండిన పరమాత్మని మీరు ఈ విగ్రహంలో చూస్తున్నారు. విగ్రహంలో ఈశ్వరుడు ఉన్నాడు, బయట ఈశ్వరుడు లేడంట లేదు. అంతటా ఉన్న ఈశ్వరుణ్ణి చూడలేని నా దైన్యమును గుర్తించి ఒక మూర్తి యందు చూసి పరవశించుచున్నాను. ఇది ఎక్కడికి వెళ్ళాలి? అంతటా చూడగలిగిన స్థితికి వెళ్ళాలి. కాబట్టి విగ్రహారాధనము దోషం ఎందుకు అవుతుంది? ఎప్పటికీ దోషం కాదది. అందుకని భగవంతుని యొక్క మూర్తి వంక చూసి పొంగిపోయి ఈ లోపల రాత్రంతా పని చక్క పెట్టిన వాడెవడో వాడే ఇక్కడ కూర్చున్నాడు నా ఇంటి ఈశాన్యంలో అని స్వామి నిన్న పొద్దున్న వేశాను పువ్వులు, అవి వడిలిపోయి దుర్వాసన వస్తున్నాయేమో అని జాగ్రత్తగా నిర్మాల్యం తీసి మీరు పూజ చేయడంలో ఎంత ఆనందం ఉంటుందండి. ఇప్పుడు అది ఎప్పుడు ఉంటుంది? కృతజ్ఞతా లక్షణం ఉంటే ఉంటుంది. కృతజ్ఞతా లక్షణము లోపించిపోయిందనుకోండి, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఎన్ని గంటలు మీరు పూజ చేశారన్నది లెక్కలోకి రాదు. అది ఏమవుతుంది? అది రిచువల్ అంటారు ఇంగ్లీష్లో. ఒక తంతు కింద తయారవుతుంది. ఒక భయంతో చేస్తాడు పూజ. ఎలాంటి భయం తయారవుతుందో తెలుసా అండి? ఒక అలవాటు పెట్టుకుంటాడు, నేను రోజు విష్ణు సహస్రనామం చదువుతాను. ఎందుకు చదువుతున్నాడు విష్ణు సహస్రనామం అంటే, అనంతమైన నామముల చేత చెప్పబడిన ఈశ్వరుడు అంతటా పరివ్యాప్తమై ఉన్నాడు అని తెలుసుకోవడానికి. కానీ ఇదేమవుతుందంటే, ఏదో టైం లేదు, ఇవాళ నేను విష్ణు సహస్రం చదవలేకపోతున్నాను, బాబాయ్ నన్ను భగవంతుడు పేక్ కోసేస్తాడేమో, నువ్వు ఎందుకు చదవలేదు ఇవాళంటాడేమో, అందుకని గబగబ చదివేద్దాం, అప్పుడు ఆ పూజ ఏమైపోతుంది చెప్పండి? అది ఒక తంతు కింద తయారవుతుంది. గంటసేపు కూర్చుంటాడు పూజ దగ్గర. శంకరాచార్యుల వారు నిలదీశారు ఇలాంటి పూజల్ని. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యై చేత సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జనయ్య నజానాతికి మహో అని అడిగారు. ఎవడు తెమ్మన్నాడు నిన్ను ఇవన్నీ? ఒక్కటి పెట్టి చెయ్యి చాలు, పొంగిపోతాను నేనన్నారు. రేపటి రోజు మనం చేసే ప్రయత్నం అదే. ఒక పృథివీలింగాన్ని పెట్టి పూజ అంటే నిబద్ధతతో కూడుకున్నది. అది సగుణమా అంటే కరచరణాదులు లేవు, లేవా అంటే ఉన్నాయి. కాబట్టి అది అరూపరూపి. కాబట్టి ఉపాసన యందు శివాభిషేకం చేస్తే పెద్దలు ఒక నియమం పెట్టారు, పైన వస్త్రం ఉండకూడదు, చొక్కా బనీను ఉండకూడదు. ఎందుకు ఉండకూడదండి అని ఓ ప్రశ్న వేస్తే, పోల్ మీద ఫీ చేసేవాడు గ్లౌస్ ఎందుకు పెట్టుకుంటున్నాడండి? పెట్టుకోకపోతే షాక్ కొట్టి కింద పడిపోతాడు కనుక. ఇంట్లో ఫ్యూజ్ వేసుకుంటే అక్కర్లేదు, కానీ పోల్ మీద ఫ్యూజ్ ముట్టుకుంటే గ్లౌస్ వేసుకుని ముట్టుకోవాలి. అలాగే నువ్వు ఉపాసన యందు ఒక్కొక్క మెట్టెక్కుతున్నప్పుడు లోపల దృష్టికోణం పెరుగుతోంది కాబట్టి కొంచెం మర్యాదతో ప్రవర్తించాలి అక్కడ. అందుకని ఏం చేస్తావు, బనీన్ తీయండి బనీన్ తీయండి అని ఒకటి బతిమాలక్కర్లేదు, నువ్వు తీయాలి. ఏడు దిక్కుమాల శరీరం ఏమైపోతుందో అరగంట తీసేస్తేను. ఉత్తరీయం వేసుకుని, శాస్త్రం ఒక మాట చెప్పింది, నీకు రెండు కావాలి ప్రపంచంలో. మనుష్యుడిగా పుట్టావు కాబట్టి రెండు మర్చిపోకూడదు. ఏమిటది? ఒకటి అనుభవించడం కాదు సుఖాల్ని. సుఖాల్ని అనుభవిస్తూ పోతే దానికి అంతే ఉండదు. పశువుకి మనిషికి తేడా ఎక్కడా? పశువు సుఖాన్ని అనుభవించడంలో ఎప్పుడూ అంతమును కోరదు. ఆకలేసింది, పరిగెత్తుకెడుతుంటుంది, తింటుంటుంది, అంతే. దానికి మైథునం చెయ్యాలనిపించింది, చేస్తుంది. పడుకోవాలనిపించింది, పడుకుంటుంది. పరిగెత్తాలనిపించింది, పరిగెడుతుంది. మలమూత్ర విసర్జన చెయ్యాలనిపించింది, చేసేస్తుంది. తప్ప ఇది సుఖమా, ఇక్కడ పడుకోవచ్చా, ఇలా ప్రశ్నదేం వేయదు. నువ్వు వెయ్యగలవు, ఇది సుఖమా అని అడగగలవు. అందుకని సుఖాల్ని త్రోసి రాదనవచ్చా అనకూడదు. గృహస్థాశ్రమంలో ఉండి నువ్వు సుఖాన్ని అడగాలి. నా భార్యా బిడ్డలతో నాకు ఐశ్వర్యంతో నేను ఆనందంగా ఉండాలి. కానీ ఎలా ఉండాలి? తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. ఇన్ని భోగముల మధ్యలో ఉండి ఈశ్వరుడి పాదాలు పట్టుకుని ఉండాలి. అలా ఉండడానికి వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం ఉండాలి, భోగం ఉండాలి, రెండూ కలవాలంటే అపారమైన ఐశ్వర్యము కలగడానికి కస్తూరి జలంతో అభిషేకం చెయ్యాలి. మంచి జ్ఞాన వైరాగ్యములు కలగడానికి విభూతితో అభిషేకం చెయ్యాలి. మిగిలిన వాటి సారమంతా ఈ రెండింటిలోకి వచ్చేస్తుంది. అందుకే శివరాత్రి నాడు పురుషులందరితో అంత
అద్భుతంగా ఆ రుద్రాధ్యాయం చదువుతూ ఉంటే చక్కగా వరసలో వెళ్ళి విభూతి అభిషేకము కస్తూరి జలంతో అభిషేకము చేసుకునేటటువంటి అవకాశాన్ని దేవాలయం వారు కల్పించారు. సరే, అందుచేత కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఆయన సంతోషంగా పూజ చెయ్యగలుగుతున్నాడు అంబరీషుడు. చెవులు మాధవ కథ శ్రవణమంద, చెవులు ఎప్పుడూ కూడా మాధవుడు అంటే లక్ష్మీదేవి యొక్క భర్త ఆయన కథాశ్రవణము కోసమని ఉత్సాహం పొందుతుంటాయట. ఎందుకు పొందుతాయంటే ఈ ఐశ్వర్యం లేని వాళ్ళు ప్రపంచంలో కొంతమంది ఉన్నారు. చెవి ఉంటుంది, వినికిడి శక్తి ఉండదు. వాళ్ళు ఎంత పోగొట్టుకుంటున్నారో ఉన్నవాడికి తెలియదు. అది విచిత్రం. ఉన్నవాడు హాయిగా వెళ్ళి వినగలడు. వినగలిగిన శక్తి ఈశ్వరుడిచ్చిన ఐశ్వర్యం. వీడు దాన్ని వేరు పనులకు ఉపయోగిస్తున్నాడు. లేనివాడు తినడానికి లేక ఏడుస్తున్నాడు, ఉన్నవాడు దుర్వ్యసనములకు వాడి ఏడుస్తున్నాడు రోగాలు తెచ్చుకొని. ఇద్దరూ దరిద్రులే. అలా వినేవు వినడానికి ఐశ్వర్యము లేనివాడు వినలేక ఏడుస్తున్నాడు, వినడానికి చెవులు ఉండి వినక ఒకడు బాధపడుతున్నాడు దరిద్రుడే. అలాంటి వాడు కాడు, ఈశ్వరుడిచ్చిన ఈ ఐశ్వర్యమును ఈశ్వరుని కొరకు వాడుతున్నవాడు. అందుకని మాధవ కథాశ్రవణమందు పూనిక ఉన్నవాడు, నేను వినాలి అని వింటున్నవాడు. చూపులు గోవింద రూప వీక్షణమంద, ఆ చూపులు చూసేటప్పుడు ఆర్తితో చూసే చూపు వేరు, ఆర్తితో చూడని చూపు వేరు. కొడుకు ఒక 3 నెలల తర్వాత హాస్టల్ నుంచి వచ్చాడనుకోండి, చొక్కా విప్పి బనీ నిప్పి అక్కడ పెట్టగానే తండ్రి చూస్తాడు, తల్లి చూస్తుంది. తల్లి చూడడం ఎలా చూస్తుందో తెలుసా అండి? ఏమిట్రా ఆ ఎడం భుజం మీద ఏంటి ఆ మచ్చ, నీకు పూర్వం ఉండేది కదే అని గబగబా వెళ్ళి ఆ మచ్చ ఏమిట్రా అని ఇలా ముట్టుకుని ఇలా నలిపి మట్టా ఏమైనా మచ్చ వచ్చిందా అంటుంది. అప్పుడు లేని మచ్చ ఇప్పుడు ఎందుకు వచ్చిందని పరితపించిపోయి చూస్తుంది అమ్మ కొడుకు బనీ నిప్పగానే. ఆ చూడడంలో ఆనందం ఉంటుంది, అమ్మో నా కొడుకు నా కొడుకు అని చూసుకుంటుంది అమ్మ. అలా ఈశ్వరుణ్ణి చూసేటప్పుడు ఏ రోజుకు ఆ రోజు కొత్తదనం కనపడుతూ పొంగిపోతూ ఉంటాడు భక్తుడు చూడడంలో. అందుకని శిరము కేశవ నమస్కృతుల యంద, ఈశ్వరుడు శిరస్సు ఇచ్చినది దేనికి అంటే పెద్దల ముందు భగవంతుడి ముందు వంచి నమస్కరించమని. లేకపోతే బుద్ధిస్థానము వంగని నాడు నీకు నిశ్చయాత్మకమైన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఈశ్వరుడి ముందు? కాబట్టి ఆ భగవంతుని ముందు వంగేటటువంటి శిరస్సు ఉన్నవాడు. కామంబు చక్రి కైంకర్యమంద, కామము దోషము. ఎలా? కేవలము లౌకికమునందుంటే. కామము వరము ఎప్పుడు? భగవదాభిముఖ్యాన్ని పొందితే. ఈశ్వరుడి యొక్క సేవ కావాలి అని కోరుకున్నాడు అనుకోండి, ఆయనకి కామం ఉందా లేదా అంటే కామం ఉంది. కామం అంటే కోరిక, మీరు ఇంకో రకంగా అర్థం చేసుకోకండి. కోరిక ఉన్నది. ఒక ఆయనకి ఏం కోరిక ఉన్నది? ఊటీ పెడదామని ఆయన కోరుకున్నాడు. ఇంకొక ఆయనకి కోరిక ఉన్నది వెంకటాచలం పెడదామని కోరుకున్నాడు. ఇప్పుడు ఆయనది కామమే, ఈయనది కామమే, ఈ రెండు కామములలో ఒకటి కామమైన బంధించకుండా రక్షణ వైపుకి నడిపించేస్తోంది, ఇంకొక కామము కామమే కానీ అది బంధనమునకు గురి చేస్తోంది. ఎందుకని? ఇటువైపు వెడుతున్నది ఉన్న కట్లు విప్పించుకోవడానికి, ఇటువైపు వెడుతున్నది కొత్త కట్లు కట్టించుకోవడానికి. కాబట్టి ఏమవుతోంది? కామమే మారుస్తుంది. అందుకే లలితా సహస్రంలో అమ్మవారు చేత్తో పట్టుకున్న 4 ఆయుధాల్లోనూ ఆ మనోరూపే చుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండల, ఆ తల్లి ఆ చేతిలో మనస్సు అనేటటువంటి కోదండాన్ని పట్టుకుంటుంది. కామక్రోధములు పక్క పక్కనే ఉంటాయి. కోరిక తీరితే సుఖం, తీరకపోతే క్రోధం. కాబట్టి కోరిక ఈశ్వరాభిముఖం అయిపోయింది అనుకోండి, ఆయన తీర్చకపోవడం ఉండదు అన్నది ఉండదు. అయ్యప్ప స్వామి వారి దర్శనానికి దర్శనం చేసుకుందామని వచ్చాడు అనుకోండి, హాయిగా వచ్చి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకెళ్ళిపోవచ్చు. అదే మీరు ఒక లౌకికుడు ఇంటికి వెళ్ళారనుకోండి, వాడు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఉండి లేనని చెప్పించవచ్చు. కాబట్టి ఈశ్వరుడు అలా ఎప్పుడూ చెప్పించాడు, నేను ఇక్కడ లేనని చెప్పేవాడికని ఎవరికి చెప్పడం. కాబట్టి కామము ఈశ్వరానుగ్రహం వైపుకి నడిస్తే అది మీకు సిద్ధించి తీరుతుంది. అందుకని కోరిక ఉత్తమమైనది ఎప్పుడు? ఈశ్వరుడి వైపుకి తిరిగితే. తిరిగింది అంబరీషుడికి. ఘ్రాణమసురారి భక్తాంఘ్రి కమలమంద, ఇదో చిత్రమైనటువంటి విషయం. భగవంతుడి పాదములకు నమస్కారం చెయ్యడం అనేటటువంటిది చాలా సామాన్యమైనటువంటి విషయం. ఎందుకని అంటే పెద్ద భక్తి లేని వాడు కూడా చేస్తాడు. ఇప్పుడు ఇలా సభలో ఉండగా వెంకటేశ్వర స్వామి వారు గభాలను ఆకాశంలోంచి పట్టుపీతాంబరం కట్టుకుని ఇలా ఒక్కసారి తప్పుకోండి తప్పుకోండి అంటూ కిందకి దిగారనుకోండి. గబగబా మీ అందరూ అటు తిరిగి స్వామి పాదాల మీకు గబగబా నమస్కారం చేసేస్తారు. ఎవరైనా ఒకవేళ కాకినాడలో ఒక 30 నిమిషాలే ఉంటానయ్యా, మళ్ళీ వెళ్ళిపోవాలి నేను, రాజమండ్రి వెళ్తాను ఇక్కడి నుంచి 8 గంటలకి అన్నాడు అనుకోండి వెంకటేశ్వర స్వామి. నేను ఒక ఉదాహరణకి చెప్తున్నాను. కాకినాడలో ఇంతక పూర్వం భగవంతుడి గురించి నమ్మని వాడు కూడా వెంకటేశ్వర స్వామి అయ్యప్ప స్వామి గుడికి వచ్చేట వెళ్ళిపోదామని గబగబా వచ్చేస్తారు, వచ్చి కాళ్ళ మీద పడిపోతారు. పెద్ద విశేషం ఏందండి? ఎందుకైనా మంచిది, ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఒకటి ఉంటుంది. ఎందుకైనా మంచిది ఉందేమో ఓ శక్తి, అది ఏమైనా చేస్తుందేమో, ఓ అగ్రత్త పుల్ల చూపించి ఇలాంటి గొడవ వదిలిపోతుంది, మనకి ఎందుకున్నాడో లేడో, అందుకని ఇలా అనేసి వెళ్ళిపోతాడు. భగవంతుడిని నమ్మిన వాడు వాడు ఉన్నాడు అనుకోండి, వాడి కాళ్ళకి దండం పెట్టాలనుకోండి, అహం వస్తుంది. అదేంటి, నాకు తలకాయింది వాడి తలకాయింది, నాకు కాళ్ళు ఉన్నాయి వాడి కాళ్ళు ఉన్నాయి, నాకు చేతులు ఉన్నాయి వాడి చేతులు ఉన్నాయి, వాడి కాళ్ళకి నేను నమస్కారం పెట్టండి నేను పెట్టక్కర్లేదంటాడు. భాగవతుల కాళ్ళకి దండం పెట్టాలంటే వినయం ఉండాలి, అలా పెట్టడం భీష్మాచార్యులు వారికి చెందింది. అంతటి స్థితికి వెళ్ళి కూడా పెద్దలు కనబడితే వంగి 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 దండాలిట్టేవట మహానుభావుడు. అందుకని భక్తాంగి కమలమంద, భగవంతుడికి నమస్కారం చేయలేదు, భగవంతుణ్ణి నమ్ముకున్న భాగవతులు కనబడితే వాళ్ళ పాదముల వాసన ముక్కుకి పట్టేటట్టుగా పడేవట వాళ్ళ పాదాల మీద. ఎంతటి గొప్పవాడో చూడండి, ఎంత చిత్రమైన మాట అండి. నేను ఫలానా వారికి నమస్కారం చేశానండి అనేవాడు ఉంటాడు, ఆయన పాదాలకి నమస్కారం చేసినప్పుడు ఈ వాసన వస్తుంది అనేవాడు ఉంటాడు, అంటే ఎంతసేపు ఆ పాదాల మీద పడిపోయి ఉండాలి అని ఆయన పాదాల దగ్గర ఏదో వాసన అండి అన్నాడు అనుకోండి, మళ్ళీ తప్పు. ఆయనకి ఏం కనపడేదో తెలుసా అండి, ఆయన పాదాల్లోంచి పద్మముల సుగంధం వస్తుండేది. ఎందుకని, అమ్మో ఈ పాదాలు ఎప్పుడు నా స్వామి చుట్టూ తిరిగే పాదాలు, ఇవి పద్మాలు, ఆయన లక్షణం వీటికి వచ్చిందనేవాడు. అందుకని ఆయనకు అలా కనపడేది. ఇది అంబరీషుడి యొక్క స్థితి. ఇప్పుడు చెప్పండి, అంబరీషోపాఖ్యానం సామాన్యమైందా? ఏ స్థితిని తప్పు, అలా నోళ్ళవి ముయ్యకండి, పక్కకి తీసుకెళ్ళండి బాబుని. అంతేగాని రసన తులసీదళములంద, ఆ నాలుకకి ఏది పడితే అది రుచి చూపించాలని ప్రయత్నం చేసేవాడు కాదు. మీకు అసలు దీన్ని గెలిస్తే అన్ని గెలిచేసినట్టేనండి. మీకు ధూర్తుడైనటువంటి ద్వారపాలకుడు ఒకడు ఉంటాడు ప్రపంచంలో, లోపలున్న ఆఫీసర్ గారు మంచివాడు, బయట నుంచి ఉన్నటువంటి ద్వారపాలకుడు చాలా ధూర్తుడు. వాడు మెహర్బానీ వెలగబెట్టేస్తుంటాడు, ఏంటండి ఇలా వచ్చారంటాడు, సారీ ఆఫీసర్ గారిని కలవాలండి. అబ్బే బలెవరే, 15 రోజుల క్రితం పేర్లు ఇచ్చిన వాళ్ళు వెళ్ళలేదు ఇప్పటికంటాడు. లోపలున్న ఆయన ఆయన కాదు, ఆయన ఎవరు వచ్చినా పంపరా అంటాడు. కానీ దరిద్రం ఏంటంటే పాప ఆయన తెలియదు వీడెవడో వచ్చాడు. అలా ఇది గర్భాలయం, దీనికి పాపం ఏమీ ఉండదు. ఇది ఆకలిస్తే అయా లోపల పదార్థం అయిపోయిందండి ఇంకేమైనా పెట్టండి అని అడుగుతుంది. మీరు అందులో పాలు పోసినా, కాస్త పరవన్నం పెట్టినా, లేకపోతే ఇంత పులిహార పెట్టినా, ఓ 2 ఇడ్లీలు పెట్టినా, ఇడ్లీ ఏమేస్తారు వద్దండి అని అదేం అందం. ద్వారపాలకుడు ఇక్కడ ఉంటాడు, వీడికి ఏమిటో తెలుసా అండి, అసలు పచనం చేసి జీర్ణం చేసి శక్తినిచ్చేది ఇది. వీడి పని ఏమిటంటే ఆఫ్టర్ ఆల్ లోపలికి పంపిస్తాడు అంతే. వాడేమిటంటాడంటే అలా పంపమండి, 5 నిమిషాలు అయింది పప్పనమే పెడతారంటే మార్చండి అంటాడు. అంటే అప్పుడు మళ్ళీ కూర కలపాలి. దీనికోసం ప్రపంచంలో ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో మీరు ఆలోచించండి. లేకపోతే ఇంత పప్పు, ఇన్ని కూరలు, ఇన్ని పులుసులు, ఇన్ని పచ్చళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఎందుకండి, ఒక్క పదార్థంతో సరిపెట్టచ్చు. ఇది ఎప్పుడు అడగలేదు వెరైటీ, వెరైటీ అంతా దీంది. అందుకని ఇన్ని అడిగితే ఒక్కొక్కసారి ఇది ఏమంటుందో తెలుసా, ఏమన్నా ఆకలేసిందన్నాను, ఏమన్నా పెట్టమన్నాను, అదేంటండి ఇక్కడ దాటిపోయి ఇక్కడికి వస్తోంది, ఇంకా పంపించకండి బాబోయ్ అంటుంది. అంటే ఏంటి, ఆ టోకెన్ల కోసం రష్ ఎక్కువైపోయిన గోపాలకృష్ణ గారు పడిపోయిన ఆవేదనలాగా ఇది నిండిపోయి ఇంకా పంపద్దో ఈ పంపద్దో అంటే బలేవడివే రుచి ఎంత బాగుందో అని ఇది ఓ పెట్టేస్తుంటుంది లోపలికి. బాధ దీనిది, దీనికే అన్నీ పంపేసి ఏమంటుందో తెలుసా అండి, పులిత్రేడు ఇప్పుడు వచ్చేస్తేనే జీర్ణం అవ్వలేదు, కొంచెం సోడా పట్టారా అంటాడు కొడుకుని. మళ్ళీ ఇదోటి ఈ పైకి చాలా తేలిగ్గా కనపడుతుంది, ఇంద్రియాన్ని గెలవడం అంత తేలిగ్ కాదు. దీన్ని గెలవగలిగారనుకోండి నోరు మొయ్యి, అవేమక్కర్లేదు, కాస్త తులసిదళం నోట్లో వేసుకో. ఎందుకు నీ ఏమిటి రుచి, తిను ఏం పర్వాలేదు, ఈశ్వర నివేదనమైనటువంటి ప్రసాదము, నువ్వు ఇవాళ ఇంత పులిహార ఇంత చక్కెర పొంగలి తిని శరీరమును నిలబెట్టవచ్చు అని చెప్పారనుకోండి, ఏమంటే గుళ్ళో సమోసాలు నైవేద్యం పెట్టరాండి అని అడిగాడు ఒక ఆయన. అంటే ఆయనకి ఇంట్లో ఉండవలో ఉంది, అందుకని చెప్పి ఏమిటంటే సమోసాలు పెడితే ఇక్కడ తిందామని. నేను తెల్లబోయాను నిజంగా, అయ్యి బాబోయ్ ఇలాంటి కోరికలు కూడా ఉన్నవాళ్ళు ఉంటారా అని ఆశ్చర్యపోయాను. అంటే ఆయనకి ఎప్పటి నుంచో కోరిక ఇక్కడ పెడితే తినేద్దామని, ప్రసాదం కౌంటర్లో ఇస్తారు కదా సమోసాలని. అది నిజంగా ఇంక నేను ఏం చెప్పాలి జవాబు, మీరు ఆలోచించండి. విహితము నిషిద్ధము ఇవన్నీ నేను చెప్పనా సమోసా గురించి, రజోగుణ ప్రకోపం కలిగినటువంటి మసాలాలతో ఉన్న ప్రసాదం ఈశ్వరుడికి పెట్టి మీరు తింటారా? ఆయనకి ఆయన ఏదైనా జీర్ణం హాలాహలం తింటాడు ఆయన. నువ్వు తిను. మొన్నటి రోజున విన్నాను నేను పేపర్, నేను అన్ని హాస్పిటల్స్ నిండిపోయాను. చిన్న తేడా వస్తే మనం ఉండలేమే. మరి అలాంటిది జాగ్రత్తగా ఉండద్దు. లోపల మనస్సు ఏర్పడుతోంది. మనస్సు తేడా వచ్చిందంటే కుభోజనైన దివసహ అన్నాడు వ్యాసుడు. నువ్వు తప్పు భోజనం తింటే, రజోగుణ తమోగుణ ప్రకోపంతో కూడిన భోజనం తింటే ఓ రోజు పోయింది అన్నాడు. ఆ మనస్సు వ్యగ్రత అలా ఉంటుంది. ఈశ్వరుడు ఎందు ఉండదు. ఈశ్వరుడు ఎందు విస్మృతి పొందిందో రోజు, ఆ రోజు నువ్వు చచ్చిపోయిన వాడితో సమానం. ఆ టైం అంతా పోయింది, రాదు మళ్ళీ నీకు. అందుకనే ఆహారం అనందు నిబద్ధత పెట్టారు. లేకపోతే ఏం తెలివి తక్కువ వాళ్ళే పెట్టలేదు ఋషులు సాత్వికాహారం తినమని. కాబట్టి ఇప్పుడు ఆయన దేనిని గెలవగలిగాడు? అంబరీషుడు రసేంద్రియమును గెలవగలిగాడు. నోర్మోయ్ అనగలడు ఎవరిని? నాలుకని. అలా మనం ఎప్పుడు అనలేము. అది మన్నంటుంది నోర్మోయ్ పట్రా వంకాయ. వెండి కంచం తాకట్టు అయినా పెట్టు, కానీ ఊరగాయలు పెట్టవలసిందే. ఏడాదికి కావద్దు అంటే ఎందుకు ఊరగాయలు? ఏమవుతుంది లేకపోతే 365 రోజుల్లో ఈశ్వరుడు కూరగాయలే ఇవ్వడా? ఏం ఊరగాయలు పెట్టుకోకపోతే ఏమవుతుంది అని అడగలేమో. ఇన్ని రకాల ఆవకాయలు, ఇన్ని రకాల మాగాయలు, మళ్ళీ శాంపుల్స్ ఇంకోళ్ళకి ఇవ్వాలి, ఇంకోళ్ళ శాంపుల్స్ మనం తినాలి, వాటికి వేడి చేయాలి, దగ్గు రావాలి, డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి, మందులు తెచ్చుకోవాలి, ఇన్ని బాధలో ఒక్క. అందుకని ఆయన ఏం చేశాడు? ఘ్రాణమసురారి భక్త అంగ్రికమలమందు రసన తులసీదలములంద. ఆయన గెలవగలిగాడు. అది తేలిక మాట అని మీరు అనుకోకండి. ఇప్పుడు నేను ఎందుకు ఇంత మాట చెప్పానంటే, నేను ఒక్క మాట చెప్పచ్చు, అంబరీషుడు నాలికని గెలిచాడండి, అయిపోతుంది ఉపన్యాసానికి పెద్ద విశేషమే ఉంది. కానీ మనం చెయ్యలేండి ఆయన చేస్తున్నాడు. అది మనం కూడా చెయ్యవలసిన ప్రయత్నం, గృహస్థాశ్రమంలో ఉన్నవాడు. అందుచేత రతులు పుణ్యసంగతుల యంద ఆ రాజచంద్రమునకు. ఆ రాజచంద్రుడు ఆయన కోరికలు ఎప్పుడూ కూడా ఈశ్వరుని యందు మగ్నమై ఉండేవాడు. లోపల బుద్ధి ఇలా ఉంటే ఈశ్వరుణ్ణి పట్టుకుని తిరుగుతున్నాడు ఆయన. ఆయన రాజ్యపాలననేం విస్మరించలేదండి. మీకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటో తెలుసా? ఆయన రాజ్యం చేస్తున్నప్పుడు షడ్రసోపేతమైన భోజనం అక్కడ పెట్టేవారు. ఎలా తినేవాడో తెలుసా అండి? ఓహో శ్రీమన్నారాయణుడు ఆహార రూపమై వచ్చి నాలోకి ప్రవేశిస్తున్నాడు స్వామి అనేవాడు. కాబట్టి ఇది నిండడానికి అంత అంత పుచ్చుకునేవాడు, దీనికోసం తినేవాడు కాదు. ఈశ్వర నివేదన చేసి తాను పుచ్చుకునేవాడు. ఈశ్వరుడికి నివేదన చేసేటప్పుడు సత్వగుణ ప్రధానమైన పదార్థం పెడతాం కాబట్టి ఆయనకి పెట్టి తాను తినాలి కాబట్టి అలా తినేవాడు. ఎవరైతేనైనా మాట్లాడుతున్నాడు అనుకోండి, టైర్ అయిపోయానండి ఇంకనేవాడు కాదు. ఎందుకని? శ్రీమన్నారాయణుడు వస్తున్నాడు నన్ను చూడడానికి, అస్తమానం ఎన్ని రూపాల్లో వస్తున్నాడో నా స్వామి అనేవాడు. అందుకే పోతన గారు ఎంత గొప్ప పద్యం ఇచ్చారంటే, హరియని సంభావించును హరియని దర్శించునంటు నాఘ్రాణించున్ హరియని రుచిగొన్నదలచును హరిహరిఘను అంబరీషు అలవీయ పొగడన్. అంబరీషుణ్ణి మేము పొగడలేమన్నారు. ఎందుకని? ఒక్కటే కారణం, హరియని సంభావించును. ఏది కనపడనివ్వండి ప్రపంచంలో, ఏ వస్తువు కనపడనివ్వండి. అప్పప్ప నా స్వామి ఎన్ని రూపాలతో కనపడుతున్నాడో బాబోయ్ ఇవ్వాలంటుండేవాడు. విష్ణు సహస్రనామం పట్టుకుని సహస్ర శీర్షవదన అని లలితా సహస్రం పట్టుకుని అనడం కాదు, బయటికి వచ్చి విశ్వం అది విష్ణు సహస్రానికి మొదటి మాట. అంతట అప్పహ నా స్వామి ఎన్ని ముఖాలతో ఉన్నాడో అనగలిగితే, ఇలా అనకుండా నువ్వు అనగలవా? ఇన్ని ముఖాలతో అయ్యవారిని చూస్తుంటే అలా అనగలిగాడు అంబరీషుడు. అంతటా ఈశ్వర దర్శనం చేశాడు. హరియని దర్శించు అంటూ నాఘ్రాణించు. ఏదైనా వాసన చూస్తే ఈ వాసన కూడా హరే, శ్రీమన్నారాయణుడే ఈ వాసన రూపంలో ఉన్నాడు అని పీల్చేవాడు. ఏదైనా ముట్టుకుంటే ఇది శ్రీమన్నారాయణుడే, పంచభూతములుగా ఆయనే ఉన్నాడని ముట్టుకునేవాడు. హరియని రుచిగొన్నదల్లచును నాలుకకు పెట్టేటప్పుడు ఎలా పెట్టేవాడో తెలుసా అండి? తను తింటున్నానని తినేవాడు కాదు, ఇది శ్రీమన్నారాయణుడని నాలుకి మీద పెట్టుకునేవాడు. హరిహరిఘను అంబరీషున లవియపొగడన్. ఇలాంటి వాడిని పొగడడానికి అబ్బబ్బా అనకూడదు. కాబట్టి పోతన గారు ఎంత అందంగా పద్యం పూర్తి చేశారని చూడండి. హరిహరి ఈయన్ని పొగడం ఎవరికి తరం రా అన్నారు ఆయన. ఆయన కూడా అంబరీషుడు గురించి చెప్పడం మొదలెట్టినంత మాత్రం చేత పద్యంలో హరిహరి పడిపోయింది. అంబరీషుడు గురించి విన్నంత మాత్రం చేత నీలో జీవితంలోకి హరిహరి ఎందుకు ప్రవేశించదు? ఆంతరమునందు మీకు ఒక అభయాన్ని కటాక్షిస్తున్నారు. అతనికి ఇహమా అని హరులందు కరులందు ధనములందు గేలి వనములందు పుత్రులందు బంధుమిత్రుల యందును పురమునందు అంటి పురమునందు. చిత్రమైన మాట అండి ఇది. ఇలాంటి వాటి గురించి చెప్పాలంటే సాధికారత కలిగినటువంటి మహాపురుషుల నోటి వెంటే అతనికి ఈహమా అని హరులందు కరులందు అంతఃపురాల మీద కోరిక లేదు, ఏనుగుల మీద కోరిక లేదు, గుర్రాల మీద కోరిక లేదు, ధనం మీద కోరిక లేదు, ఓ ఉద్యానవనాల మీద కోరిక లేదు, కొడుకుల మీద కోరిక లేదు, బంధుమిత్రుల మీద కోరిక లేదు, రాజ్యం మీద కోరిక లేదు, అంతఃపురం మీద కోరిక లేదు. ఎక్కడున్నాడు ఇవన్నీ కోరిక లేనివాడు? అక్కడే ఉన్నాడు. అదేమిటండి, మరి అంత కోరిక లేనివాడు అక్కడ ఎలా ఉంటున్నాడు? భార్య మీద కోరిక లేదు, భార్యతో ఉన్నాడు. అంతఃపురం మీద కోరిక లేదు, అంతఃపురంలో ఉన్నాడు. కొడుకుల మీద కోరిక లేదు, కొడుకులతో ఉన్నాడు. రాజ్యం మీద కోరిక లేదు, రాజ్యం వెళ్తున్నాడు. ఇలా ఎలా ఉంటాడు అంటే దీన్ని కర్తవ్య నిష్ట అంటారు. వెర్రిగా వ్రేలాడడం లేదు. కొడుకున్నాడు, నాకు కర్తవ్యం ఉంది తండ్రిగా. ఏమిటి కర్తవ్యం? వాడికి ఒక మంచి కాలేజీలో చేర్చడం, వాడు అడిగినప్పుడు ఫీజు కట్టడం, వాడితో మాట్లాడినప్పుడు నన్ను చదువుకుని వృద్ధిలోకి రావాలి అని తండ్రిగా మంచి మాటలు చెప్పడం. ఇప్పుడు వాడు ఏ కారణం చేతనైనా పాడయ్యాడు, తప్పు చేశాడు, వాడు ఆ తప్పు దిద్దుకునేటట్టుగా మళ్ళీ నాలుగు మంచి మాటలు చెప్పడం, దానివల్ల తండ్రిగా నేను పడే ఖేదాన్ని వాడికి చెప్పగలగడం, వాడు గుర్తించేటట్టు చెయ్యడం, అయిపోయింది నా కర్తవ్యం. ఇంకంతకన్నా అయ్యో 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 అని మీరు బెంగ పెట్టేసుకుంటే, లంపటం పెట్టేసుకుంటే వాడు మారిపోతాడా? మీరు పాడైపోతారు కాదండి, మీ దృష్టి వాడి మీద ఉండిపోతుంది, వాడు మాత్రం బాగుపడ్డాం. ఈ లంపటము మీరు కోరుకుంటే తీరేది కాదు, ఈశ్వరుడు మారుస్తాడు. మారిస్తే ఏమవుతుందో తెలుసా అండి? కర్తవ్య దృష్టిలోకి ఎడతాడు. నేను ఇది చెయ్యాలి అందుకని చేస్తాను, వాడు నా కొడుకు కాబట్టి నేను ఈ పని చెయ్యాలి చేస్తాను, ఈమె నా భార్య నేను ఈమె యందు ఈ పని చెయ్యాలి చేస్తాను, నేను ఈ రాజ్యమును పాలిస్తున్నాను కాబట్టి రాజుగా నా కర్తవ్యం చేస్తాను. అంతకు మించిన లంపటం నాకేమైనా ఉందా? దానితో నాకేం వెర్రి బంధాలు లేవు. లంపటము నివారింపను సంపద కృప చేయ జయము సంపాదింపన్ చంపెడి వారి వధింపను సొంపారగ నీకే చెల్లు సోమార్థధరా అంటారు పోతన గారు. లంపటము నివారింపను కర్తవ్యమనబడేటటువంటి సరళ రేఖని దాటి అతిగా వాడితో మగ్నమయ్యుండుట అన్న వెర్రితనాన్ని పోగొట్టగలిగిన స్థితి ఎవరి వలన వస్తుంది? ఈశ్వర భక్తిలోంచి వస్తుంది. ఆ భక్తి ఉన్నవాడికి కర్తవ్యం తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఈ కర్తవ్య దృష్టి? అంబరీషుడి యొక్క భక్తిలోంచి వచ్చింది. అంతఃపురంలో ఉంటే ప్రమాదం వచ్చిందా? అంతఃపురాన్ని ఈశ్వరాలయంగా చూస్తాడు. భార్యతో ఉన్నాడు, తన విహిత కర్తవ్యం తాను పాటిస్తాడు. భార్యతో కూర్చొని చక్కటి ధార్మిక కార్యక్రమాలు చేస్తాడు. కొడుకుల్ని కన్నాడు, వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాడు. గురువులు కనబడతారు, వొంగి వొంగి సాష్టాంగ నమస్కారాలు చేస్తాడు. తనకి షడ్రసోపేతమైన భోజనం పెడతారు. ఇదంతా నారాయణ స్వరూపం అంటాడు, నివేదన చేసుకుంటాడు. తను నాలుకకి లొంగకుండా ఓహో ఇన్ని రుచుల ఎందు ఈశ్వరుడే ఉన్నాడంటాడు. ప్రసాదం ఎలా తింటామో అలా తింటాడు. కొంతమందికి ఒక విచిత్రమైన బుద్ధి ఉంటుంది. మేమండే 20 ఏళ్ల క్రితం తిరుపతి వెళ్ళాం. అప్పుడు లడ్డు ఇంతంత లడ్లు ఇచ్చేవారు, ఒక్కొక్క దాంట్లోనంటే ఇంతంత జీడిపప్పు ఉండేది. ఇప్పుడు చూడండి అంటాడు, 20 ఏళ్ల క్రితం తిరుపతి వెళ్ళిన వాడివి, ఆ తర్వాత 20 ఏళ్ల వరకు నీ జీవితంలో మళ్ళీ తిరుపతి వెళ్ళలేకపోయావు. నువ్వు అమెరికాలో లేవు, చైనాలో లేవు, ఇండియాలో ఉండి రాత్రి రైలు ఎక్కి పడుకుంటే 150 రూపాయలు. పుట్టి 20 ఏళ్లకి కానీ నేను మళ్ళీ తిరుపతి వెళ్ళలేకపోయానని వాడు ఏడవలేదు. కోట్లు ఖర్చు అయిపోయాయి, నేను వెళ్ళలేదని ఏడవలేదు. వీడు ఎందుకు ఏడుస్తున్నాడంటే అప్పుడు ఇంత జీడిపప్పు ఉండేదిట, ఇప్పుడు లేదు, ఎందుకు ఏడుస్తున్నాడు? వాడిని ఏమనాలి? కొంతమంది తినడం అలా ఉంటుంది. ఆ ప్రసాదమునందు కూడా ఎంపికే. అంతేకాని ప్రసాదం రా, ప్రసాదం తినడం ప్రసాదంగా తినాలి, ప్రసాదమునందు రుచి ఎంచరాదు. ఇప్పుడు షడ్రసోపేతమైన భోజనం మీకు ఇడితే ఏమిటి? ఏది అయితే మీకేమిటి? మీరు దాని ఎందు ఈశ్వరుని చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రసాదమునుగా తింటున్నప్పుడు రాసభోజనము కావచ్చుగాక, అది మితముగానే తింటారు. అందుకే ముందు చెప్పారు నాలుకని గెలిచాడు అన్నారు. ఇది ఇప్పుడు భక్తిలోంచి దేంట్లోకి వెళ్ళిపోతోంది? అంతటా ఈశ్వరుణ్ణి చూశాడు, జ్ఞానం వచ్చినది.
అంతటా ఈశ్వరుణ్ణి చూడడంలో శాశ్వత వస్తువుని పట్టుకున్నాడు, అశాశ్వతమైన వస్తువుల యందు కర్తవ్యాన్ని పరిపాలిస్తున్నాడు, వైరాగ్యమునందున్నాడు. అంటే భక్తి జ్ఞాన వైరాగ్యములను ఎంత అందంగా పొందాడో చూడండి అంబరీషుడు. ఇవి ఎక్కడ పొందాడు? ఆయనే సన్యాసం తీసుకుని పొందలేదు, గృహస్థాశ్రమంలో ఉండి పొందాడు. కాబట్టి అతనికి ఇహమా అనే హరులందు కరులందు ధనములందు గేలి వనములందు పుత్రులందు బంధుమిత్రుల ఎందును పురమునందు అంతిపురమునందు. కాబట్టి అటువంటి అంతఃపురంలో ఉంటూ ఇటువంటి వైరాగ్య భావన పొందాడు. అందుకేనండి ఎవరో మహాత్ములైన వాళ్ళు మాత్రమే గొప్ప గొప్ప సత్యములను పలుకుతారు. నేను ఒకటికి 10 మార్లు పొగుడుతున్నాను అనుకోకండి. తత్వవిదానంద సరస్వతి ఒక సభలో ఒక మాట చెప్పగా నేను విన్నాను, లెట్ దేర్ నాట్ బి హారిజాంటల్ ఆర్ వెర్టికల్ అడ్వాన్స్మెంట్ ఇన్ యువర్ లైఫ్. తీర్థయాత్రలు వయస్సులో ఒక స్థాయి వరకు చెయ్యండి, తర్వాత మనస్సులో నిలబెట్టుకుని మానసిక దర్శనం చేయండి. ఏదో పొందేద్దాం అనుకుని తొందరపడి అందరూ సన్యాసాలు తీసేసుకోకండి. సన్యాసం అనేటటువంటిది అందరూ అందులో ఉండడం చాలా కష్టం, అది పరమ పవిత్రమైన ఆశ్రమం. అందుకని సన్యాసము తీసేసుకోక్కర్లేదు, ఓహ తీర్థయాత్రలే చేసేయక్కర్లేదు. మీరు గృహస్థాశ్రమంలో ఎలా ఉండి తరించచ్చో అలా తరించండి అని ఒక సభలో ఆయన చెప్పారు. ఇలా చెప్పడానికి ఎంత సమర్థత ఉంటే చెప్పగలరు చూడండి. వెంటనే ఆయన ఓ మాట చెప్పారు, మరి మీరెందుకు సన్యాసి అయ్యారని అడుగుతారేమో, ఇట్ హ్యాస్ బీన్ ఫోర్స్డ్ ఆన్ మీ, ఈశ్వరుడు నా యందు సన్యాసమును విధించినాడు. అలా ప్రకటించుకోగలగడం, అలా మాట్లాడగలగడం ఎంత గొప్ప విషయం. అందుకే నేను మొన్నటి రోజున అన్నా, మరి దర్శనము త్రివేణి సంగమమునందు మునుక అని. కాబట్టి అలా పరమ పవిత్రమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి స్థితిలో ఆయన సరస్వతీ నదీ తీరంలో అశ్వమేధయాగం చేశాడు. దానికి వశిష్ఠాది మహర్షులు వచ్చారు, ఆ మహర్షులందరినీ సేవించాడు, భూరి తాంబూలములను ఇచ్చాడు. 1 సంవత్సరం పాటు ద్వాదశీ వ్రతం చెయ్యాలి అని అనుకున్నాడు. అంటే ఏకాదశీ వ్రతం కదండి అని మీరు అనుకోకండి, ఏకాదశీ వ్రతం అన్నా ద్వాదశీ వ్రతం అన్నా తేడా ఏం లేదు. ఏకాదశి అంటే దశమి నాటి సాయంకాలం నుంచి ఉపవాసాన్ని ప్రారంభం చేస్తారు. ఉపవాసం అంటే అశనము అని శాస్త్రంలో మాట ఉంది. అశనము అంటే వీడి కిందటి జన్మలలో ఉన్నటువంటి దరిద్రమును అనుభవించడానికి ఈ జన్మలో ఐశ్వర్యమున్నా ఆకలి వేస్తున్నా తినకుండా తనని తాను ఒక రోజు మార్చుకుంటే అశనం అంటారు. ఈశ్వరుడి దగ్గరగా బుద్ధి నిలబడడానికి ఎంత సాత్వికమైన పదార్థం తిని శరీరం నిలబెట్టుకోవాలో, ఈశ్వరార్పితమైన సాత్వికమైన అంత ప్రసాదమును తిని నిలబెట్టుకుంటే ఉపవాసం అంటారు. అందుకే రేపటి మహాశివరాత్రి నాడు జన్మానికొక్క శివరాత్రి అన్నారు. ఆ ప్రసాదం ఇంటి దగ్గర ఎందుకు? ఉపవాసం చేసే వాళ్ళందరూ పేర్లు ఇస్తే మాకు అంచనా తెలియాలి కదా. ఇక్కడే ప్రసాదం చేసి మధ్యాహ్నం ఈశ్వరుడికి నివేదన చేసి మీకు ఉపవాసంతో శరీరం నిలబడడానికి కావలసిన ప్రసాదం మేమే పెడతాము అని దేవస్థానం వారు ముందుకొచ్చారు. ఉపవాసం అంటే మరి అలా కదండి నడవాలి శివరాత్రి నాడు. కాబట్టి ఏకాదశి వ్రతం చేస్తున్నాడు, ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యాలి, ద్వాదశి నాడు పారణ చెయ్యాలి. పారణ అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పదార్థాన్ని తినేయచ్చు. సూర్యోదయం అవగానే భోజనం చేసేసాడు అనుకోండి, ఏమీ తప్పు లేదు. నిత్యానుష్ఠానం చేసేసుకుని భోజనం చేసేయచ్చు. దారచినాడు 1 గంటకి లంచ్ టైం వరకు నేను తినకూడదేమో అని అంటే ఇలా వేళ్ళు విరిచేసుకుంటూ కూర్చోక్కర్లేదు, సూర్యోదయం అవగానే తినేసేయచ్చు. కాబట్టి ద్వాదశి నాడు పారణ చెయ్యాలి. కానీ ఒక చిత్రం జరిగింది, ఈయన గృహస్థాశ్రమంలోకి వెళ్ళాడు. ఇప్పుడు ఈయనకి వివాహమైంది, ధర్మపత్ని ఆయనకి తగినటువంటి పత్నిని పొందాడు. ఆవిడ ఈయన కలిపి ఒక మాట అనుకున్నారు. ఇది మీరు చాలా గమనించవలసినటువంటి మాట. బహుశా ఎక్కడో తప్ప భార్యాభర్తల మధ్య ఇలాంటి చర్చలు రావేమో, అంబరీషుడి జీవితంలో వచ్చింది. ఆవిడంది, ఏమండి మనం 1 సంవత్సరం పాటు ఏకాదశి వ్రతం చేద్దాం. అంటే ఆయన అన్నాడు, అయితే కార్తీక మాసంలో మొదలు పెడదాం. మొదలుపెట్టి వచ్చే సంవత్సరం కార్తీక మాసంలో ద్వాదశి తిథి నాడు పారణ చేద్దాం, అప్పటి వరకు ఉపవాసం ఉంది. అంటే ఏమిటో తెలుసా అండి, అసలు ఉపవాసం అంటే రామాయణంలో చెప్తారు, పూజామందిరంలోకి వెళ్ళి పడుకుంటారు భార్యాభర్తలు, ఈశ్వరుడు యొక్క పాదముల దగ్గర పడుకుని శరీరము నిలబడడానికి కావలసినంత ఆహారమే తింటూ బ్రహ్మచర్యమును పాటిస్తూ నిరంతరము భగవన్నామ స్మరణము చేస్తూ మళ్ళీ నాలుక మీదకి అన్ని రకాల పదార్థాలతో కూడినటువంటి భోజనాన్ని స్వీకరించడం అన్నది, అన్నం తినడం అనేటటువంటిది, అన్నాన్ని అన్నంగా భోజనంగా చేయడం అన్నది ద్వాదశి నాడే. అంటే ఒక సంవత్సరం అటువంటి వ్రతం చేద్దామంది. ఈయనే ఇటువంటి వాడంటే ఈయనకి తగిన భార్య వచ్చింది. గృహస్థాశ్రమం దేనికో తెలుసా అండి, జీవితాలు పండించుకోవడానికి పనికొస్తుంది ఒకళ్ళకొకళ్ళు. అందుకే గృహస్థాశ్రమం గురించి ఒక మహానుభావుడు అన్నాడు, అది పడవా తెడ్డు అన్నాడు. నాకు ఎంత నచ్చిందో ఆ మాట. నిజంగా మీరు చూడండి, పడవ నడుస్తుంది, పడవ నడవాలంటే ఏం వేస్తారు, తెడ్డు వేస్తారు. తెడ్డు ఎక్కడ పెట్టి వెయ్యాలి, పడవలో పెట్టే వేస్తారు. పడవకే ఇలా రెండు గాడిలు ఉంటాయి, ఆ రెండు గాడిల్లో తెడ్డు పెట్టి ఆయన అలా కూర్చుని, ఆయన ఎక్కడో కూర్చుని తెడ్డేయడు, ఈ పడవలోనే కూర్చుంటాడు. కూర్చుని ఈ పడవకున్నటువంటి రెండు గాడిల మధ్యలో తెడ్డు పెట్టి ఏదో అలవోకగా పాట పాడుతూ ఇలా ఊగుతూ ఈ తెడ్డెత్తి నీటి వెనకాతలకి గుచ్చుతాడు, గుచ్చి ఇలా లాగుతాడు. లేకపోతే నీటిని భూమిలాగా తెడ్డు పడి ఇలా వెనక్కి నీటిని తోసి ఆ శక్తితో పడవని ముందుకు తోస్తుంది. ఏ నీటి ఎందు నువ్వు ప్రయాణం చేస్తున్నావో, ఏ నీటి ఎందు పడిపోకూడదు అనుకుంటున్నావో, ఆ నీటి ఎందే పడవ ఉంది, తెడ్డు ఉంది, దాటేవాళ్ళు ఉన్నారు. ఆ నీటిని వెనక్కి తోస్తూ తెడ్డు నడుపుతోంది, తెడ్డును ఆధారం చేసుకుని పడవ నడుస్తోంది. పడవ లేకుండా ఉట్టినే నించుని తెడ్డేయమనండి, వేయలేడు. తెడ్డు లేకుండా పడవ నడపమనండి, నడపలేడు. పడవా తెడ్డు కింద నీరు, ఈ నీరే ప్రతిబంధకం వెళ్ళడానికి. ప్రతిబంధకమైనటువంటి నీటిని తనకి అనుకూలంగా మార్చుకుంటున్నాడు పడవలోనే కూర్చుని పడవకి తెడ్డును వాడుతూ. ఏ సంసారము ఈశ్వరుణ్ణి చేరడానికి ప్రతిబంధకమైందో ఆ సంసారములో ఉంటూ ఈశ్వర పాదములనేటటువంటి పడవెక్కి భార్యాభర్తలు కూర్చుని సంసారమును వెనక్కి తోస్తూ ఈశ్వరుడు వైపుకి అభిముఖులై మారి మారి ఈవిడ తెడ్డయ్యాలి, ఆయన తెడ్డయ్యాలి. ఈయన అలిసిపోయబ్బా చాలేవే ఇంకా పూజలు అవిని ఈ సంవత్సరం ఏమీ చెయ్యొద్దంటే పోన్లేండి, పోని మనం ఈ సంవత్సరం పెద్ద డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు, ఓ పని చేద్దాం.